మఖముచేయ వజ్రిమది సంతసించును వజ్రి సంతసింపవానగురియో వానగురియ కసవు వసుమతి పెరుగును కసవుమేసి ధేను గణము బ్రతుకు ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగున్ నూనముగా పాడిగలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురుస్తుంది, వర్షం కురిస్తే కసవు పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి. ఆ కసవు తిని ఆవులు సమృద్ధిగా పెరుగుతాయి, పాడి ఇస్తాయి, మనం సుఖంగా ఉంటాం. ఏమంటావు అనగా చిరునవ్వు నవ్వాడు శ్రీకృష్ణుడు. నిజానికి ఆ యజ్ఞంలో లోపం ఏం లేదులేండి, కానీ లోపం ఈ మధ్యన ఇంద్రుడిలో ఉన్నదట. ఇంద్రుడికి అనుకోకుండా అహంకారం వచ్చింది, అసలు లోకములకు నేనే మూల కారకుణ్ణి, నేను లేకపోతే సృష్టి లేదు, నేను లేకపోతే తిండి పుష్టి లేదు, కండ పుష్టి లేదు, నేను లేకపోతే లోకం అంతా ముదనిష్ట అయిపోతుంది, నేనే బ్రహ్మ, నేనే శివుడు, నేనే విష్ణు అనుకోవడం మొదలెట్టాట. నాలుగు రోజులు పదవులు వస్తే అలా విర్రవీగుతారు. ఈ దిక్కుమాలిన పదవులు ఏముందో తెలియదు, కానీ వచ్చేది ఇంత పదవి. ఆ పదవిలో ఉన్నప్పుడు మాత్రం మరి ఏమిటో తెలియదు, కానీ ఎక్కువ మందిని చూశాను అనమాట, దురహంకారం వచ్చేస్తుందన్నమాట. నా దగ్గర మంత్రోపదేశం పొందాడు ఒక ఆయన, చాలా శిష్యుడిగా ఉండేవాడు, ప్రాణం పెట్టేసేవాడు, గురువుగారు ఈ గురువుగారు అనేవాడు. అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యాడు. ఇక ఆ తర్వాత ఏమై పంతులు అన్న మొదలెట్టాడు. నిజం, ఇందులో రవ్వంత అశోక్తి లేదు, నేను ఇక్కడుండి అసత్యం అండం. పంతులు పంతులు గారే, గురువుగారు పోయింది, ఐదేళ్ళు పదవి పోయింది రండి ఎమ్మెల్యే పదవి. ఆ తర్వాత మళ్ళీ గురువుగారు ఎలా ఉన్నారండి అండ మొదలెట్టాడు. ఇదేమిటో మరి, పదవిలో ఉన్నప్పుడు పంతులు, పదవి పోయాక గురువుగారు. పోనీ ఆ పదవిలో ఉన్నప్పుడు గురువుగారు అంటే పదవి పోదు నిజానికి, కర్మయోగం. నేను చెప్పాను కదా ఇదే కర్మయోగం. నాకు చాలాసార్లు నవ్వు వస్తుంది అనమాట, నన్ను పంతులు అంటే ఏమిటి, ఓరి అంటే నాకు వచ్చే నష్టం ఏంటి, లేక ఒరే సన్నాసి అంటే వచ్చే నష్టమే ఉంది, ఏమీ లేదు. ఇప్పుడు నన్ను గురువుగారు అంటే నాకు ఏమన్నా పెద్ద కొమ్ములు పొడుచుకొస్తాయా, గురువుగారు అంటే మీ ఆస్తి నాకేం రాదు, పంతులు అంటే నా ఆస్తి ఏం తరిగిపోదు, ఒరే అన్నా నాకు కొత్తగా వచ్చేది లేదు, ఏమండి అంటే పెరిగేది లేదు. ఇదుట్టి భ్రమ. కాకపోతే అవతల వాడి యోగం అలా ఉంటుంది, అందుకు చెప్తున్నాను అనమాట. ఎప్పుడు ఒక రకంగా ఉండాలండి. ఒక పాప ఒక చక్కని బంగారం లాంటి ప్రశ్న వేసింది, ఏమిటో తెలియదండి, ఈ గురుద్రోహం పెరిగిపోతుంది, ఈ గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, ధర్మ సందేహాల్లో అడిగింది. చాలా గొప్ప మాట, తెలియకుండానే ఎందుకు ఇలా గురుద్రోహం చేస్తాం. దానికి గల కారణం మనస్సు అదుపులో లేకపోవటం, సాధన లేకపోవటం, నీచులతో స్నేహం చేయటం వల్ల. నీచాశ్రయాహ నశోభంతే. పనికిమాల వాడితో స్నేహం చేస్తే పనికిమాల కబుర్లు వస్తాయి కదా, వాడిలాడు వీడిలాగా, ఇవి కబుర్లు విని 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 తమకు తెలియకుండానే పురుషులు అయిపోతారన్నమాట. అలాగా ఇంద్రుడంతటి వాడికి అహంకారం వచ్చింది, నన్ను మించిన వాడు లేడు అనుకుంటున్నట్ట. పైగా భూలోకంలో ఎవడో గోపాలుడు అని ఒకడున్నట్ట కృష్ణుడు, వాడేదో ఈ మధ్య చచ్చిపోయిన వాడిని కూడా బతికిస్తున్నట్ట, వాడేమిటో వాడి సంగతి ఏమిటో కనుక్కోవాలని కూడా అనుకున్నట్టండో, అది కృష్ణుడికి తెలీదా. ఇలా అనుకుంటున్నావా నాయన ఇంద్రా, ఓహో నువ్వే గొప్పవాడివా, నన్నే పరీక్షిద్దాం అనుకుంటున్నావు కదా, నీ సంగతి ఒకసారి చూడాలి, నీకు మట్టిగా వేయాలనుకున్నాడు. అందుకని ఏం చేశాడు, ప్రాణులు తాము చేసిన మంచి పనుల వల్ల సుఖం పొందుతాయి, చెడ్డ పనుల వల్ల దుఃఖం పొందుతాయి. అన్నిటికీ మూల కారణం కర్మమే. కర్మణా జాయతే జంతుః కర్మణైవ విలీయతే సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవాభిపద్యతే. జంతువులు అంటే ప్రాణులు తమ కర్మల వల్లే పుడతారు, కర్మల వల్లే నశిస్తారు. సుఖము కానీ దుఃఖము కానీ భయం కానీ అభయం కానీ వారు చేసుకున్న పనుల వల్ల వస్తాయి, తాము చేసిన పనులకు తగిన ఫలితమే పొందుతాడు. విషం తాగావు చస్తావు, అమృతం తాగావు ఆరోగ్యంగా ఉంటావు, ఎక్కువ ఉప్పు తిన్నావు రక్తపోటు వస్తుంది, ఎక్కువ చక్కెర తిన్నావు షుగర్ వస్తుంది, ఎక్కువ నూనె తాగావు వాంతులు అవుతాయి, పక్కవాడిని లాగి గోపు మీద కొట్టావు వాడు రెండుసార్లు కొడతాడు, డామ్మని కళ్ళు తిరిగి కింద పడతావు. ఇవే కర్మలంటే. ఈ కర్మములకు తగిన ఫలితములు మనం అనుభవిస్తాం. కాబట్టి అందరికీ మూల కారణం కర్మమే, కర్మయే అందరికీ దేవత. ఎంత బాగా చెప్పాడు ఆయన, ఇందులో సత్యం శాస్త్రం ఉంది, ఈ వంకతో ఇంద్రుడి అహంకారం అణచడం ఉంది. తెలుగులో పోతర గారు దీన్ని అనువాదం చేశాడనమాట. కర్మమున పుట్టు జంతువు, కర్మమునన వృద్ధి పొందు, కర్మమున చెడున్. కర్మమే జీవుల మూలము, కర్మమే సుఖదుఃఖములకు కారణమాధిప. కర్మమే అన్నిటికీ మూల కారణం. అందరికీ పరమాత్ముడు ఒకడున్నాడు, అతడే ఇంద్రుడికి కూడా పరమాత్మ. కాబట్టి ఇవాళ్ళుండి రేపు పోయే ఇంద్రుడి కోసం మనం యజ్ఞం చేయక్కర్లేదు. ఏ ఇంద్రుడు లేకపోతే వర్షాలు కురవా? ఈ ఇంద్రుడు లేని క్రితం వర్షాలు కురవలేదా? పంటలు పండలేదా? ఈయనకి పూర్వం ఇంద్రుళ్ళు లేరా? కాబట్టి ఇంద్రుణ్ణి విడిచిపెట్టండి. మనందరికీ మూల కారణం ఈ గోవర్ధన పర్వతం. ఈ కొండకి యజ్ఞం చేద్దాం. ఈ కొండ మనకి కొండంతండ, దీని మీద నుంచి శెలయేళ్ళు ప్రవహిస్తున్నాయి, దీని మీద రకరకాల చెట్లు ఉన్నాయి, అవి పళ్ళు ఇస్తున్నాయి. ఈ కొండ మీద ఉన్న పచ్చగడ్డే మన ఆవులన్నిటికీ మూల కారణమయ్యింది కనుక చేసే యజ్ఞం గోవర్ధన పర్వతానికి చేద్దాం. ఇక గోవులు ప్రత్యక్ష దేవతలు, గోవులలో సకల దేవతలు ఉన్నారనే విషయం నేను మీకు చెప్పక్కర్లేదు. కాబట్టి గోవుల్ని పూజిద్దాం. బ్రాహ్మణోత్తములు మన కులదేవతలు, వాళ్ళందరినీ పూజిద్దాం. యజ్ఞం చేసి రకరకాల పిండి వంటలు తీసుకురండి. ఆ పిండి వంటలు భగవంతుడైన గోవర్ధన పర్వతానికి నివేదన చేద్దాం. ఒక్కొక్కటి కాదట, పచ్యంతాం వివిధాహ పాకాహ సోపాంతాహ పాయసాదయ సంయావ అపూప శుష్కుల్య సర్వదోహస్య గృహ్యతాం. వెంటనే మనం ఏం చేద్దాం? పాయసాలు, రకరకాల కూరగాయలు. ఎన్ని కూరగాయలు చెప్పారు? దొండకాయ అప్పట్లో కూడా ఉండేదన్నమాట. దొండ, బెండ, బింబ అంటారు. బింబము అంటే దొండ. బెండకాయ, వంకాయ కూరలు, రకరకాల కూరగాయలు, అన్నీ విడివిడిగాను మిక్చర్గాను కూడా ఉండదాం. సాంబార్లు కాచేద్దాం, పాయసాలు ఉండదాం, మధుర పదార్థాలు తయారు చేద్దాం. ఇక అపూప శుష్కుల్య, శుష్కుల్యం అంటే జంతికలు అండోయ్, చేగోడీలు, జంతికలు, చక్కిలాలు అంటారే, వీటిని శుష్కుల్యాలు అంటారు. అప్పట్లో కూడా జంతికలు గొంతికి దాకా తినేవారు, నేతితో తయారు చేసుకుని అనమాట. ఇంకా పప్పుకూరలు వండుదాం, బూరెలు, గారెలు, అరిసెలు ఇటువంటివి. ఇంకా గోధుమ పిండి వంటలు, వీటన్నిటినీ ఒక చోటకి చేరుద్దాం. బ్రాహ్మణోత్తములకి భోజనం పెడదాం. కుక్కలకి, చండాలునికి, అమాయకులకి, రైతులకి, అందరికీ భోజనాలు పెడదాం. పతితులకి తొందరగా ఎక్కువగా పెడదాం. గోవులకి కావలసినంత గడ్డి పెడదాం, కుడితి పెడదాం. అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. ఈ ఇంద్రుడి యొక్క సంతోషం మనకొద్దు. గోమాతల్ని, భూమాతని పూజిద్దాం, చెట్లని పూజిద్దాం. నా మాట మీకు నచ్చితే నేను చెప్పినట్టు చేయండి అనగా కృష్ణుడు ఏం చెబితే అదే వేదవాక్కు వారికి. ఇంక మళ్ళీ రెండో మాట ఎందుకు? అంతా విని గురువుగారు మీరెన్ని చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు, నేను ఇలాగే చేద్దాం అంటారండో కొంతమంది. అంతా వింటారు, అబ్బే మీరెన్ని చెప్పండి, నా మనస్సు మాత్రం గురుదేవా ఇలాగే చేద్దామనుకుంటోంది అనేటటువంటి వ్యక్తులు గారు గోపాలకులు. కృష్ణుడి నోటి నుంచి ఒక ఆజ్ఞ వస్తే మారు మాట్లాడకుండా ఆచరిస్తారు. అలాగే అన్నారట, శుభముహూర్తంలో ఇంద్రుడి కోసం చేయవలసిన యజ్ఞం కాస్త గోవర్ధన పర్వతానికి మారిపోయింది. గోవర్ధన పర్వతానికి పసుపు పొట్లు పెట్టారు. పెద్ద పర్వతం 12 మైళ్ళు చుట్టుకోలదు కదండి అది. దాని చుట్టూత తిరిగారు, పూజలు చేశారు, ధూపం ఇచ్చారు, దీపం ఇచ్చారు, యజ్ఞగుండం పెట్టారు, బ్రాహ్మణోత్తములు పిలిచి యజ్ఞం చేశారు. యజ్ఞం చేశాక పూర్ణాహుతి అయ్యాక మహానైవేద్యములు కొండల కొలది ఎక్కడ పెట్టారు, ఎన్ని పిండి వంటలు పెడతారో. ఇప్పటికి కూడా కార్తీక మాసంలో పూర్ణిమ నాడు అద్భుతంగా గోవర్ధన పర్వతానికి వాళ్ళు నైవేద్యాలు పెడతారు. ఏ పిండి వంటలండి, అసలు మనకు మతిపోతుంది. గోవర్ధన పర్వతమా? స్వీట్లు కొండ, పక్కన ఇంకో కొండ. ఎక్కడెక్కడి వారు వస్తారన్నమాట, అప్పుడు అసలు మనం అక్కడికి వెళ్ళలేము కూడా. ఎక్కడ చూసినా ఆ పర్వతం ఎంత ఎత్తుందో అంతంతంతంత గుట్ల కింద పెడతారనమాట. కాజాలు పెడతారు, లడ్డూలు పెడతారు, అవేవో పాలకొవ్వాలు పెడతారు. ఓరి దేవుడు, అసలు అన్ని రకాల మధుర పదార్థాలు మనం చూడం. కొండ చుట్టూత స్వీట్లే, ఇవన్నీ పంచి పెడతారు. ఒక 10-15 రోజుల పాటు అందరికీ అనమాట, తెగ తినేస్తారు వాళ్ళు. ఇంత తిన్నా ఎవరికి ఉపశమనం రాదు, షుగర్ రాదు. పరమాత్మని నైవేద్యం వల్ల అందరూ ఆరోగ్యంగానే ఉంటారండి. అన్ని పిండి వంటలు తిన్నాను. మన వాళ్ళు ఇక్కడ గట్టిగా 2 స్వీట్లు తింటే వెంటనే టాబ్లెట్లు, గట్టిగా 2 చెకోడీలు తింటే ఉన్న కోడి కాస్త చెవులు ఊడిపోతాయి. పకోడీలు తినలేరు, చెకోడీలు తినలేరు, జంతికలు తినలేరు. ఏ బతుకులో ఏమిటో కానీ అక్కడ మాత్రం హాయిగా పెడతారనమాట. అలాంటి పిండి వంటలు పెట్టారట. పెట్టగానే అప్పుడు తమాషా జరిగింది. గోవర్ధన పర్వతానికి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ నైవేద్యం పెడుతూ ఉండగా ఆ కొండ మీద ఒక మహాపురుషుడు దర్శనమిచ్చట. ఆకాశం అంతెత్తు స్వరూపంతో ఆయనెవరు? ఈయనే, ఈయనే ఆయన, ఆయనే ఈయన. మహారూపంతో కొండ మీద దర్శనమిచ్చి ఆ నైవేద్యంలో కొన్ని నా చేతుల్లో పెట్టండి అనగానే వీళ్ళకి మతిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. ఆ పళ్ళాలు పళ్ళాలు చేతిలో పెడితే పళ్ళాలు అన్నీ తీరేస్తే వీళ్ళకి ఏమైపోతారు? అందుకని ఆ పళ్ళెంలోంచి ఒక్కొక్క లడ్డు ఒక్కొక్క చక్కెలను నోట్లో వేసుకుని మళ్ళీ పళ్ళాల కింద పెట్టాడు. పెద్ద నోరు తెరిచి ఆ నోట్లోకి లాక్కొని తినేసేట ఆయన. శైలోస్మీతి భ్రువన్, నేనే కొండని, మీ భక్తికి మెచ్చాను, మీరు ప్రసాదించే ఆహారాన్ని సేకరిస్తున్నాను నైవేద్యాన్ని అన్నాడు ఆయన. నిజంగా ఆయన తింటే అక్కడ దద్దోజనాలు మిగలవు, కట్టుపంకలు మిగలదు, మొత్తం బొబ్బట్లన్నీ ఆయనే కరుపరిచి ఒక బొబ్బ పెట్టి తినేయచ్చు. కానీ కొంచెం కొంచెం తిని ప్రసాదం అట్టే పెట్టాట. ఆ తర్వాత కృష్ణుడు, ఎంత అదృష్టవంతులు మనం, ఇన్నాళ్ళు ఇంద్రయాగం చేశారు వీరంతా, ఎప్పుడన్నా ఇంద్రుడు దర్శనమిచ్చాడా, దేవతలు దర్శనమిచ్చాడా? ఇప్పుడు గోవర్ధన పర్వతాన్ని మనం పూజించి యజ్ఞం చేస్తే పర్వతం ఈ మహారూపంతో మనకి దర్శనమిచ్చింది. వెంటనే నాతో పాటు వీరంతా రెండు చేతులు జోడించి నమస్కరించండి. హంతి హ్యస్మై నమస్యామహ, మనందరం నమస్కరిద్దాం అనగానే వాళ్ళంతా రెండు చేతులు జోడించి నమస్కరించారు. దివ్యగిరి నీకు నమస్కారం అన్నారు. కుర్రాళ్ళ మధ్యలో కుర్రాడు కొండ మీద కొండ రూపంతో కనబడ్డాడు, నైవేద్యాల రూపంలో కనబడ్డాడు. నమస్కరించేది తానే, నమస్కరించే పిల్లలు తానే, నమస్కారం అందుకునేవాడు తానే, నైవేద్యాలు తానే, తినేవాడు తానే, ప్రసాదము తానే, ఇలా సర్వం తానయ్యాడు. వాళ్ళకు కూడా ఆశ్చర్యమే కలిగిందట, ఎంత అదృష్టవంతులం మనం. అసలు ఇక్కడ ఈ గోవర్ధన పర్వతానికి ఒక రూపం ఉంటుందని, ఆ రూపాన్ని పూజించవచ్చని, అది దర్శనమిస్తుందని, నైవేద్యం స్వీకరిస్తుందని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఇన్నాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మని ధర్మమానని మనం చూడగలిగాం అని కృష్ణుడిని ప్రశంసించారు. నంద, నువ్వెంత అదృష్టవంతుడివి, దేవుణ్ణి చూపించే కొడుకుని దేవుళ్ళు లాంటి కొడుకుని కన్నావోయ్ అన్నారు. ఆ తర్వాత కృష్ణుడు ఏం చేశాడు? ఇప్పుడు మనందరం పలహారాలు చేసాం, భోజనాలు చేసాం, అందరికీ భోజనాలు పెట్టాం, బ్రాహ్మణోత్తములకి దక్షిణ ఇచ్చాం. ఇప్పుడు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేద్దామన్నట, కొండకి ప్రదక్షిణ చాలా మంచిదన్నాడు. అప్పటి నుంచి గోవర్ధన పర్వత ప్రదక్షిణం చేయటం మొదలెట్టారు జనం. అంతపూర్వం పర్వత ప్రదక్షిణ లేదు, దాదాపు మొత్తం 12 మైళ్ళు ఉంటుంది చుట్టూ ప్రదక్షిణకి. ఇప్పటికీ చాలామంది రిక్షాల మీద, తోపుడు బళ్ళ మీద, ఆటోల్లోనూ, కొందరైతే బస్సుల్లో ప్రదక్షిణ చేస్తారు. మేము మాత్రం కాలినడకనే ప్రదక్షిణ చేశాం చాలాసార్లు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రదక్షిణ, అసలు అలసట ఉండదండి. కృష్ణుడు ప్రదక్షిణ చేద్దామనగానే అందరూ సిద్ధమయ్యారు. కానీ ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు, బాలింతలాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అందుకని వాళ్ళందరినీ ఎడ్ల బళ్ళు ఎక్కించారు. అంటే బండ్ల మీద కూడా ఎక్కి ప్రదక్షిణ చెయ్యొచ్చు అని చాటాడు ఆయన. ఎంత సూక్ష్మదృష్టి, భవిష్యత్తులో మనలాంటి వాళ్ళు ఉంటారని తెలుసు ఆయనకి. అందుకని ఏం చేశాడనమాట, గుర్రముల పరువు మెచ్చని నర్రలగట్టిన రథంబు నంద ప్రముఖులు, గుర్రముల కంటే వేగంగా పరిగెత్తే బలమైన ఎడ్లున్నాయట అక్కడ, మంచి మంచి ఆబోతులు, కొండల్లో ఉన్నాయి ఆబోతులు. అటువంటి ఆబోతుల్ని బళ్ళకు కట్టి, ఎడ్ల బళ్ళకు కట్టి అందులో నందుడు లాంటి వాళ్ళు కూర్చున్నారు, పెద్దవాళ్ళంతా. ఆడవాళ్ళు కూర్చున్నారు, పిల్లలు కూర్చున్నారు. మిగతా వాళ్ళు తోలుకుంటూ కాలినడకల చుట్టూ ప్రదక్షిణ చేశారు. 3 సార్లు ప్రదక్షిణ చేశారు, చేసి వెళ్ళకెళ్ళిపోయారు. ఈలోపు ఇంద్రుడు శచీదేవితో, ఇవాళ భూలోకంలో యాగం జరుగుతోంది, ఇంద్రయాగం, ఈ పూట మన ఇంట్లో వంటొద్దు, ఈ పూటకి హాయిగా రెస్ట్, నీకు నాకును హాయిగా విందు భోజనం చేద్దాం, బంగారపు కంచాలు సిద్ధం చేయి, ఇంద్రాయ స్వాహ అంటాడు అక్కడ భూలోకంలో మహానుభావుడైన బ్రాహ్మణోత్తముడు. అప్పుడు మనం వెళ్ళి పళ్ళెంలో అమృత పదార్థం వేసుకుని తిందాం అన్నట్ట. పోనీ ఎందుకైనా మంచిది, కుక్కర్ పెట్టేనా అంది ఆవిడ. ఎందుకో ఇవాళ ఈ గోపాలకులను చూస్తే నాకు అనుమానంగా ఉందంటే, ఏం పర్వాలేదు వాళ్ళు యజ్ఞం చేస్తారు, శుభ్రంగా భోజనం ఉంటుంది, మళ్ళీ ఇది అది ఎక్కువైపోయి పాడైపోతాయి, వద్దు అన్నట్ట. సరే యజ్ఞం మొదలయ్యింది, దేవతలంతా పైన కూర్చునున్నారట, ఎవరిని పిలుస్తారో చూద్దామని. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఇంకా దిక్పాలకులతో పాటు మహాత్ములైనటువంటి దేవతలు వసూలు అందరూ కాసు కూర్చున్నారట. ఆ పూట అందరిళ్లలో వంటలు మానేశారు. పాపం యజ్ఞం మొదలైంది, గంట గడిచింది, ఎవరికి ఆహ్వానం లేదు. 2 గంటలు గడిచింది, ఆహ్వానం లేదు. సరిగ్గా కొండకు నైవేద్యం పెట్టేసి కొండ చుట్టూ తిరుగుతున్నారు, భోజనాలు చేసేస్తున్నారు. అప్పుడు మళ్ళీ సచీదేవి, వాళ్లే భోజనాలు చేస్తున్నారు, ఇంక మనకేం పెడతారంటే, ఏమో భోజనాలు అయ్యాక మళ్ళీ పూర్ణాహుతుంటుందేమో, ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం అన్నాడు పాపం ఆయన. అబ్బే, 5 నిమిషాలు లేవు, 10 నిమిషాలు లేవు, కొండ చుట్టూ తిరిగి ఎవరిదారిన వాళ్ళు గిర్రు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు సచీదేవి ఇలా పక్కనే ఉన్న ఇంద్రుడికేసి చూసింది, కొంటిగా చూసింది. నేను చెప్పానా ముందే ఒండుకు తిందామండి అంటే విన్నారు కాదు, కనీసం కుక్కనైనా పెట్టనిచ్చారు కాదు అందుటి పాపం. దాంతో ఇంద్రుడికి వండిపోయింది, అసలే యజ్ఞం ఆగిపోయింది. దానికి తోడు భార్య దెప్పింది. ఎప్పుడు కూడా భార్యామణి నా మాట వినలేదు కదా అని ఒక మాట అంటే ఈ దిక్కుమాలముగుడికి కోపం వస్తుందట. అని నేను అనలేదండోయ్, వ్యాసులు వారు అన్నారు. అంతే, దాంతో వీడికి ఒళ్ళు మండి, ఏం అన్యాయం ఇది, యజ్ఞం జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తూ ఉంటే యజ్ఞం చేయలేదు, కనీసం ఒక్క జంతికి ముక్కైనా పెట్టలేదు, ఈ పిల్లలంతా అహంకారంతో నన్ను తిరస్కరించి వెళ్ళిపోతారా అని అప్పుడు పూర్తిగా జరిగింది తెలుసుకోగలిగాడు. తెలుసుకుని పళ్ళు పటపట కొరికాడు. అహో శ్రీమద మహాత్మ్యం గోపానాంకన నౌకసాం కృష్ణం మర్త్యముపాశ్రిత్య ఏ చక్రుహు దేవహేళనం. ఎంత అహంకారం ఈ గోపాలకులకి, బాగా డబ్బు పెరిగిపోయింది వీళ్ళకి, పాడి పెరిగింది, పంట పెరిగింది, బంగారం పెరిగిపోయింది, పైనుంచి కింద దాకా బంగారపు నగలు దిగవేసుకుని సంపదలు పెరిగి కొవ్వెక్కి ఉన్నారు వీళ్ళు. అడవుల్లో తిరిగే వీళ్ళు, గోవులు కాసుకునే వీరు, కృష్ణుడనే ఒక సామాన్య మానవుడి మాట విని, ఆయన సామాన్య మానవుడట, కృష్ణం మర్త్యం ఉపాశ్రిత్య ఒక మానవుడిని ఆశ్రయించుకుని దేవతల్ని హేళన చేస్తారా, ఇంద్రుణ్ణి నేను ముల్లోకాలకి అధిపతిని, అటువంటి నన్ను తిరస్కరిస్తారా, వీళ్ళకి తగిన శాస్తి చెయ్యకపోతే నేను ఇంద్రుణ్ణే కాదు అని సంవర్తకము పుష్కలావర్తము అని పిలువబడే మేఘాల దగ్గరికి వెళ్ళి వాటితో ఇలా అన్నట్ట, మేఘాలారా, ప్రళయకాలంలోనే మిమ్మల్ని పంపుతూ ఉంటాను, భయంకర వర్షం కురిపించడానికి మిమ్మల్ని పంపుతాను, అటువంటి మీతో ఇప్పుడు నాకు పనిపడింది. చూచారు కదా ఈ గోపాలకుల యొక్క క్రొవ్వు అహంకారమును. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువిన అభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భరదం భోళిదరున్ పురందరుణనున్ పాటించి వీటింపక అగ్గిరికిల్ పూజలు చేసిపోయెరిదిపో కృష్ణుండు ప్రేరేపగన్ ఉద్యత్ సంపద నమ్మి నందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీ మర్త్యుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లుల గప్పి గర్జనములన్ వేధించి గోవత్సముల్ సద్యో మృత్యువు పొంద రాల్గురియుడి శౌర్యం బవార్యంబుగన్. ఈ మధ్యన గోపాలకులకి పెరుగులు ఎక్కువైపోయాయి, నెయ్యి ఎక్కువైపోయింది, వెన్న పెరిగిపోయింది, మజ్జిగ ఎక్కువైపోయింది, దాంతో ఈ పెరుగులు నేతులు తాగి బాగా లావైపోయారు, కొవ్వెక్కిపోయారు, పొట్టలు పెరిగిపోయాయి. దాంతో ఈ ఆభీరులు, ఈ గోపాలకులు నేనంటే ఏమాత్రం భయం లేక నన్ను తిరస్కరించారు. ఒకప్పుడు కొండలకి రెక్కలుండేవి, కొండలకు రెక్కలుండి రెక్కలతో గిర్రును ఎగురుతూ ఉంటే ఈ మనుషులంతా నా దగ్గర మొరపెట్టారు. అప్పుడు నేను వజ్రాయుధంతో కొండల రెక్కలు నరికాను, అలాగే ఈ గోవర్ధన పర్వతం యొక్క రెక్కలు కూడా నేనే నరికా. నా వజ్రాయుధం దెబ్బకి రెక్కలు తెగి నేల మీద పడిపోయిన దిక్కుమాలిన పర్వతానికి పూజించి, దానికి పూజ చేసి, నైవేద్యం పెట్టి, యజ్ఞం చేసి ఆ పర్వతాన్నే శిక్షించిన మహావీరుడైన ఇంద్రుణ్ణి తిరస్కరిస్తారా? వజ్రాయుధం ధరించిన నేనంటే వీళ్ళకి లెక్క లేకుండా పోయిందా? ఇక వీళ్ళని క్షమించకూడదు, ఈ క్షణమే వీళ్ళని సర్వనాశనం చేసేయాలి. ఏమంటారు మేఘాలారా, అంతకంతకీ డబ్బు పెరిగిపోయింది, దాంతో పదవి వ్యామోహం వీళ్ళకి ఎక్కువైపోయింది, ఈ నందకుమారుడు ఏదో చెప్పాడని అతని మాటే ప్రమాణంగా తీసుకున్నారు, చదువు రాదు వాడికి, బాలుడు, దేవతలు లేనటువంటి వాడు, దేవతల మీద భక్తి లేనివాడు, అటువంటి వాణ్ణి ఓ చదువు రాని గోవులు కాసుకునేటటువంటి కుర్రవాడి మాట విని ఈ ఇంద్రుడి యజ్ఞం కాదంటారా వీళ్ళు? వెళ్ళండి, ఇప్పుడే నేను మిమ్మల్ని విడిచిపెడతాను, మొత్తం నందుని మందని ఆవరించండి, మేఘములు చుట్టుముట్టండి, కేవలం నందుడున్న ప్రాంతంలోనే ఉండాలి, ఆ పల్లెటూరిని, బృందావన ప్రాంతాన్ని మాత్రమే పూర్తిగా ఆక్రమించండి, భయంకరమైన వడగళ్ల వాన కురిపించండి, పిడుగులు కురిపించేయండి, రాళ్ళు వర్షించండి, ఏనుగులు తొండములతో విడిచిపెడితే ఎటువంటి ధార వస్తుందో అటువంటి ధారాపాతంగా వర్షం కురిపించండి, గోవులు పిల్లలు అందరూ తక్షణం చచ్చిపోవాలట, మళ్ళీ ఒక్క క్షణం బతకూడదు, సద్యో మృత్యువు పొంద ఆన్ ది స్పాట్ చచ్చిపోవాలి, మీ పరాక్రమం చూపించండి, మీ వెంట నేను ఐరావతం మీద ఎక్కువస్తాను, ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను, అడ్డం వస్తే వజ్రాయుధంతో ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అని పలికాడు. అని పలికి ఇక్కడ పోతనగారు తెలుగులో అయితే ఒక అద్భుతమైన వచనం రాశారు, అది వింటేనే మనకి ఏదో గందరగోళం జరిగిందని అర్థమైపోతుందన్నమాట. ఇట్లు జంభవైరి సంరంభంబున దంభోళి జడిపించి బెంకంబున శంకింపక సంకెలలు ఉడిపించిన మహానిల ప్రేరితంబులై నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహోగంబులై ప్రచండగతించండ మండలంబు గప్పిదివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నిరంతర నిబిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జరంబుల వడువున ఎడతెగక త్వరంబులైన నేరధారలు కురియుతూ శిలల వర్షించుతూ పిడుగుల రువ్వుతూ విలయకాల విద్యుల్లత విలోకనంబున రెమ్మలుగొని సొమ్మలు ఓవుతున్న లేగలు లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరి భంకార హుంకారాది శబ్దంబుల చెవులు డిందువడి కుంది కల్పాంత కాల కీలి కరగదాగాత ప్రభూత సంఘాతంబులైన శబ్దంబులుల్లతెల్ల గోపిక కఠిన కుచ కలశంబుల మడువున ఎడతెగక నీరసించు శిశువులను శిశువులతో ప్రఘోషంబైన గోపకులను గోపకులతో పాటు అటునిటు పడువిడుతున్న గోవులను గోసంగంబులను చూచి గోపాలకులు రక్ష రక్షేతి శబ్దంబుల పొండరీకాక్షం జేరి ఇట్లని నుతించిరి. ఈ విధంగా ఇంద్రుడు ఒక్కసారి చేతిలో ఉన్న వజ్రాయుధం అలా జడిపించాడు. ఈ మేఘాలకి మంత్రములతో ఒక విధమైనటువంటి సంకెళ్ళేస్తారు, ఆ మంత్రం విడిచిపెడితే ఈ సంకెళ్ళు పోయినట్టనమాట. మానవులకి పశువులకి కట్లు ఎలా ఉంటాయో అలాగే మేఘాలకు కూడా మంత్రములతో కట్లు ఉంటాయి. అలాంటి సంకెళ్ళు విడిచిపెట్టి ఇక వదిలేసేట వాటిని, చేతిలో ఉన్న ఆ దంభోళి వజ్రం జడిపించి వీటిని విడిచిపెట్టడంతో అవి నిశ్శంకగా బయలుదేరాయి. మొత్తం నందుడు ఉన్నటువంటి ఆ బృందావన ప్రాంతమంతా ఆవరించే 12 మైళ్ళు పొడుగుతా ప్రాంతం ఆవరించే దట్టంగా నల్లగా ఉన్న మేఘాలు, ఆ మేఘములు ఘోరంగా వర్షం కురిపించాయి. ఏనుగులు తొండములతో నీళ్లు విడిచినట్టుగా కుండలతో దెమ్మరించినట్టుగా దబ్బ 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 పైనుంచి కిందకి ఆ మేఘాల్లోంచి వర్షం కురవడం మొదలుపెట్టింది. ఎంతంత వడగళ్ళు పడిపోతున్నాయట, పిడుగులు పడిపోతున్నాయి, మధ్య మధ్యలో పెటిల్ పెటిల్ అనే శబ్దంతో ఉరుములు ఉరుముతూ ఉన్నాయి. ఒకరోజు రెండు రోజులు కాదు, 7 అహోరాత్రములు వర్షం కురిపించాయి ఆ మేఘాలు. ఈ వర్షం కురవడం ప్రారంభమవడంతో కొన్ని చోట్ల ఇళ్ళు కూలిపోయాయి, పశువుల పాకలు కింద పడిపోయాయి, మొత్తం ఇళ్ళన్నీ వర్షమయమైపోయాయి, నీటిమయమైపోయింది, నీరు బృందావనమంతా నిండిపోయి కొట్టుకుపోతున్నాయి. ఇటు పశువులు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోయారు, పాకలు కొట్టుకుపోయాయి, స్తంభాలు కొట్టుకుపోయాయి, ఇళ్లల్లో ఉన్న సామగ్రులన్నీ కొట్టుకుపోయాయి, ఆహార పదార్థాలన్నీ కొట్టుకుపోవడం మొదలుపెట్టాయి. దాంతో గజ గద గద వణికిపోయారంతా దూడలు. ఆ దూడలు మూతులు నాగుతూ అంబా అంబా అంటున్నాయి, ఆవులు ఆవులు వెంటబడుతున్నాయి, ఆబోతులు చిన్నపిల్లలు తడిసిపోతూ ఉంటే బాలింతరాళ్ళు కొంగులు కప్పి ఆ స్తనాల కింద దాచుకుంటూ ఉంటే అప్పటికీ ఆ వర్షం దెబ్బ తట్టుకోలేక గిజగిజగిజలాడిపోతున్నాయి. ఇటు పాపం పిల్లలంతా కూడా పిల్లలంతా వణికిపోతున్నారు, ఆడవాళ్ళు వణికిపోతున్నారు, మగవాళ్ళు వణికిపోతున్నారు, ఎవరెవరిని రక్షించుకోలేరు, అందరూ కొట్టుకుపోవడమే. అలా కొట్టుకుపోతున్న కంగారులో అందరూ ఈ బాధ తట్టుకోలేక కష్టకాలంలో అప్పుడు కృష్ణుడు గుర్తుకు రాగా పుండరీకాక్ష గోవింద రక్ష 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 అని అరిచారు. అసలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేరు, ఎక్కడ వాళ్ళు అక్కడే అరిచారట. అక్కట వానదోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ నీవెక్కడ నుంటి వింత తడవేల సహించితి నీ పదాబ్జముల్ దిక్కుగా నున్న మమ్ము అతిదీనుల వీసూరుల కావకిట్లునికి గ్రక్కున కావకిట్లునికి కారుణికోత్తమ నీకు పాడియే. అయ్యయ్యో, భయంకరమైన వర్షం మమ్మల్ని అతలాకుతలం చేసింది. ఏది గొట్టో ఏది మెట్టో ఏది గొయ్యో ఏది నుయ్యో తెలియటం లేదు. ఈ వ్రేపల్లంతా నాశనమైపోయింది, ఇళ్ళు కూలిపోయాయి, ఈ వర్షంలో మేమంతా కొట్టుకుపోతున్నాం. నువ్వెక్కడున్నావు కృష్ణ? ఇంతసేపు మమ్మల్ని ఇలా కష్టాల్లో ఉంటే చూచి ఎలా సహించావు? మేము నీ పాదపద్మములే దిక్కు అని నమ్మేమే, అటువంటి మమ్మల్ని దీనుల్ని తక్షణం వచ్చి రక్షించక ఎలా దాక్కున్నావు? నువ్వు కరుణాస్వరూపుడివే. అసలు ఇటువంటి వర్షం ఎప్పుడన్నా ఎవరన్నా చూస్తారా? ఈ ఇరుములు, ఈ మెరుపులు, ఈ యశని విఘోషణములు, ఈ జలధారలు నీయాన తొల్లిన రుగము కూయాలిం పంగదయ్య గుణరత్న నిధి. కృష్ణ, నీ మీద ఒట్టేసి చెబుతున్నావు. నువ్వంటే 7 ఏళ్ళవాడివి, కానీ మేము మాలో 100 ఏళ్ళు, 80 ఏళ్ళు, 150 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. మేము ఎన్నో ఏళ్ళుగా బతికిన వాళ్ళం. మేమందరం ఇన్నాళ్ల జీవితంలో ఇటువంటి వర్షం చూడలేదు. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ పిడుగులు, ఈ జలధారలు, ఇవి మేము చూడలేదు, కని విని ఎరగం. స్వామి, నీ మీద ఒట్టి పెడుతున్నాం. మా వరాలకించి మమ్మల్ని రక్షించకపోతే అందరం చచ్చిపోయేటట్టున్నాం. మమ్మల్ని చంపి నువ్వేం బావుకుంటావు? తన యజ్ఞం చెయ్యలేదని ఇంద్రుడికి కోపం వచ్చి వర్షం కురిపిస్తున్నాడు. ఇది అందరికీ తెలుసున్న సత్యమే. ఆ యజ్ఞం నువ్వు వద్దంటే మేము ఆపాం. వద్దన్నది నువ్వు, చస్తున్నది మేము. పడుపడు అన్న నా సవితే కానీ పడ్డనా సవిత ఒకటి లేదన్న సామెత ఉందిలేండి. ఇదిగో అత్తగారిని సాధించడానికి మనలో ఎవరైనా నూతిలోకి దూకి చచ్చిపోదాం, చచ్చిపోతే అత్తగారి పని అయిపోతుంది అని కోడళ్ళంతా అనుకున్నారట. ఈ సవతులంతా అందరూ ఏమని పడు పడు అండమే, ఎవరూ పడరు. ఎవత్త ఒకటి చచ్చిపోతే అత్తగారిని జైల్లో పెడతారు, బాగానే ఉంది. కానీ ఎవరు పడతాడు? పడు పడు అడ్డనా అన్నదా సవితే కానీ పడ్డనా సవితి లేదట. అలాగే ప్రతివాడు ఏం చేస్తారంటే పక్కవాడిని పడు అంటారు, వీడు పడరు. వెళ్ళరా, నువ్వు పేరు తెచ్చుకోరా, వెళ్ళి వాడిని కొట్టేసి వచ్చి అంటాడు, వీడు కొట్టడు. అందరూ ఎవరో పని చేస్తే మనం సుఖంగా ఉంటాం అన్నమాట. ఇది మానవ నైజం. అలాగా నువ్వు రక్షిస్తావు అనుకుని నీ మాట విని మేము యజ్ఞం, ఇంద్రుడి యజ్ఞం ఆపితే మధ్యలో మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు నువ్వేమో మమ్మల్ని పడివేసి రక్షించవా అని తిప్పారట కృష్ణుణ్ణి. అప్పుడు కృష్ణుడు నవ్వుకున్నాడు. తన యజ్ఞం నేను ఆపించానని నా మీద కసి ఈ గోపాలకుల మీద చూపిస్తున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఉఫ్ఫంటి కింద పడి చచ్చిపోతాడు. నశించిపోయే సామాన్యుడు, కానీ పాపం పరమభక్తుడు. ఏదో తాత్కాలికమైన అజ్ఞానంలో పడి నన్ను గుర్తించలేకపోయినంత మాత్రం చేత అతనిని నేను భ్రష్టుణ్ణి చెయ్యకూడదు. దేవతలంతా నా ఆజ్ఞని పాటిస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళ మీద కక్ష కట్టకూడదు. అలాగని వాళ్లకు గుణపాఠం చెప్పి వాళ్ళని రక్షించకపోతే మధ్యలో ఈ భక్తులు నశిస్తారు. ఇలా భావించి క్షణకాలంలో గోవర్ధన పర్వతం దగ్గరకు వచ్చాడు. ఆయన కుడి చేత్తో గోవర్ధన పర్వతం మొత్తం అలా పైకెత్తేసాడు, ఒక్క దెబ్బకి పైకెత్తాట. అంత పెద్ద గోవర్ధన పర్వతం కేవలం కుడి చేత్తో అలా పైకెత్తాడు. ఇప్పుడు వాళ్ళందరినీ అక్కడికి దగ్గరికి పిలిచి, నాయనలారా, ఇక మీకేం భయం అక్కర్లేదు, నా మహిమ వల్ల మీరంతా ఈ కొండ దగ్గరికి రాగలిగారు, వచ్చి ఈ కింద నిలబడండి. ఇత్యుక్త్వా ఏకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధార లీలయా కృష్ణశ్చత్రాకమివ బాలక. ఇలా పలికి ఒక్క చెప్తోట, ఎవడ చెప్పాడో చిటికిన వేలని ఉట్టి అబద్ధం. ఏకేన హస్తేన, హస్తము అంటే చెయ్యి, అక్కడెక్కడ అంగుళి, వేలనే పేరు వాళ్ళ. ఇలా చాలా చోట్ల సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా ఒక చేతితో అనుంది, అది కూడా కుడి చెయ్యి. మనవాళ్ళు ఎడంచేతి చిటికిన వేలు గోరుతో ఎత్తాడు. వీళ్ళు వెళ్ళి చూసి వచ్చినట్టే పోయి పైగా ఎడంచేయి కూడా. కృష్ణుడు గోవర్ధన పర్వతానికి గౌరవం ఇచ్చి కుడి చేత్తో ఎత్తాడు ఆయన. అది కూడా చేత్తో, ఇప్పుడు చూడండి, ఈ రుమాలు ఎత్తినట్టు ఇలా ఎత్తాట, చక్కగా ఓ పళ్ళెం ఎత్తినట్టుగా. ఆయన తలుచుకుంటే అసలు ఏ వేలు అక్కర్లేకుండా ఎత్తగలడు, వెంట్రుకతో ఎత్తగలడు, ఏమీ లేకుండా ఎత్తగలడు. కానీ కేవలం గోవర్ధన పర్వతం యొక్క భక్తి తెలుసు కనుక దాన్ని కుడి చేత్తో ఎత్తాడు. ఆ విషయం ఇదివరకు మీకు హనుమంత్ సంపూర్ణ హనుమద్వైభవంలో చెప్పాను, ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా. కానీ ఎందుకో తెలియదు, మరి వాళ్ళు అన్నీ కల్పితాలే, లేని పని అన్నీ చెబుతారన్నమాట. ఎందుకు ఇలా చేస్తారంటే కారణం ఉండదు, ఎవడ కల్పితం వాడేదిలేండి. మరీ అన్యాయం అనమాట, అసలు ఎక్కడ ఏ పురాణంలో ఉండదు. శకునిట దుర్యోధనుడి మీద కక్ష కొద్దీ పాండవుల పక్కన చేరాట, వచ్చి శకుని చెప్పినట్టున్నాడు వీడికి. ఏ భారతంలో ఉండదు. ఇంకేముంది, ఇన్ని మెతుకులు పారేస్తే అంతా చచ్చిపోయారట, శకుని ఒక్కడే మిగిలాట. మహాభారత యుద్ధ నాటికి గాంధారరాజు సుబలుడు ఇంకా బతుకున్నాడు, వాళ్ళంతా చచ్చిపోయినట్టే చెప్పేయడం మనందరం నమ్మేస్తాం. పాపం భీముడు కాపలా కాస్తూ తిండి తిని నిద్రపోయేట కృష్ణుడు వచ్చి మత్తు వదలరాని పాడేట. అసలు కృష్ణుడికి పాండవులకి మొదటి సమాగమం ఎప్పుడు జరిగిందో తెలుసా? ద్రౌపది స్వయంవరంలో. ద్రౌపది స్వయంవరం వరకు కృష్ణుడు పాండవుల్ని చూడలేదు, పాండవులు కృష్ణుడిని చూడలేదు. కేవలం మానసిక భక్తే, డైరెక్ట్గా కలుసుకోలేదు. మనస్సులో మాత్రం కుంతీదేవి మాట వల్ల వాళ్ళు కృష్ణుడిని పూజించారంతే. ఇది అసలు భారతం కానీ భాగవతం కానీ. కానీ మనం అంతా ఎంత బాగా చూసేస్తామో, కృష్ణుడు వచ్చి పాడేట, భీముడిని లేపేట, బకాసురుడు పడిపోతే కృష్ణుడు లేపేట. కృష్ణ పరమాత్మ అనుగ్రహం వాళ్ళకి ఎప్పుడూ ఉంది, కృష్ణుడు తలుచుకున్నారు. కానీ అక్కడ ఆ స్పాట్లో ఏం కృష్ణుడు లేడు, ఇవన్నీ కల్పిత కదలన్నమాట. ఇలా ఒకటి కాదు, ఇంకా దారుణం ఏంటో తెలుసా? కీచకుడు భీముడితో యుద్ధం చేయలేక కత్తితో పొడి చంపేశాడు. రామ రామ, ఇలాంటి పాపపు ఘట్టాలు విన్నప్పుడు ఒళ్ళు మండిపోతుందన్నమాట. భీముడు యుద్ధం చేస్తుంటే అంతకంతకి బలం పెరిగిపోయి తుక్కు కింద పారేసి చపాతీ పిండి కొట్టినట్టు కొట్టి చంపి పారేశాడు కీచకుణ్ణి. అది మనకి భారతంలో ఉన్నది. వ్యాసుడి కంటే వీళ్ళు కొత్త వ్యాసులు బయలుదేరారన్నమాట. ఆ వ్యాసుడి కంటే ఈ గ్లాసులు తాగిన వాళ్ళు కొత్త వ్యాసులు తయారై కల్పిత కథలు రాసేయటం, తెగ తాగేసిన మేకంలో ఏదో ఒకటి రాసి పారేయటం. ఏం చేస్తానండి, ఇది కాలప్రభావం అనుకోండి, కాలోహి దొరతి క్రమ. భగవంతుడు ఏదైనా చెయ్యగలడు, కానీ కేవలం కుడి చేత్తోనే పైకెత్తాడు. అందుకే వలకేలదాల్చి అని మళ్ళీ పోతనగారు కూడా తెలుగులో దాన్ని అనువాదం చేశాడు. వలకేల కుడి చేతితో ఎత్తాను, గొడుగెత్తినట్టు ఎత్తాడు. ఎత్తి తల్లులారా, తండ్రులారా, పిల్లలారా, ఆవులు దూడల్లారా, ఈ కొండలా పైకెత్తగానే నేలంతా గొయ్యింది, ఈ గోతిలో దిగండి. అంటే మిమ్మల్ని గోతిలో దింపుతాను అనుకోకండి, ఈ గోతిలో హాయిగా వెచ్చగా ఉండండి, నేను ఈ కొండని గొడుగులో ఎత్తుతాను, ఈ గొడుగు మించి నీళ్లు పక్కకి వెళ్ళిపోతాయి, మీ దగ్గరికి ఏమీ రావు, గోతిలోకి నీరు చుక్కరాదు, సుఖంగా ఉండొచ్చు అనగానే ఒక్కళ్ళు రారు. ఎవరికి వాళ్ళకి భయం, ఎందుకంటే కుర్రాడు చూస్తే 7 ఏళ్ల పిల్లాడు, ఇంత కొండ ఎత్తాడు, కిందకి రమ్మంటాడు. బయట ఉంటే వర్షానికి కేవలం చలి దెబ్బలకే బాధపడుతున్నాం, పొరపాటుని చేత్తో ఉన్న కొండ ఇలా వదిలాడంటే అడుగున అందరం కూడా పూర్తిగా చట్నీ అయిపోతాం, పచ్చడి అయిపోతాం అనే భయంతో ఇంకా పూర్తిగా కిందకి రావట్లేదట. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు శైర్యంపగా జాలండోయని, దీని క్రింద నిలువం శంక్యంపగా బోలదు, ఈ శైలాంభో నిధి జల్తు సంయుత ధరా చక్రంబు పై బడ్డ నాకేలు అల్లాడదు. బంధులారా నిలుడీ క్రిందన్ ప్రమోదంబుగన్. ఈతడు చూస్తే చిన్నపిల్లవాడు, కొండ చాలా పెద్దది, ఇంత బరువు నిజంగా మొయ్యగలడా, లేక మధ్యలో మన నెత్తి మీద పారవేస్తాడా అని మీరెవ్వరూ శంకించవలసిన అవసరము లేదు, మీకేం భయం అక్కర్లేదు, హాయిగా ఈ కొండ కిందకి రండి. నా చెయ్యి ఎటువంటిదో తెలిసినా ఈ కొండ, ఈ కొండలు గుట్టలతో కూడిన భూమి మొత్తం నా మీద పడిన, నా చేతి మీద పడిన నా చెయ్యి ఇలా కొంచెం కూడా కదలదు, అల్లాడదు. అందువల్ల నిశ్చింతగా దీని కింద ఉండండి అనగా కృష్ణుడి మాట నమ్ముదాం. ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో మహిమలు చూపించాడు. బయట ఉంటే ఎలాగో పిడుగులకి వర్షానికి చచ్చిపోతాం, దాని బదులు కింద ఉండి కృష్ణుడి మాట వింటే రక్షణ పొందుతాం. తేడా వచ్చినా కృష్ణుడే చూసుకుంటాడు అనుకుని దర్జాగా కిందకు వచ్చేశారు. ఆవులు దూడలు పరివారం ఆడ మగ అంతా కిందకు వచ్చేశారు. ఈలోపు పైన వర్షం అలా కురిపిస్తూనే ఉన్నాడు ఇంద్రుడు. 7 అహోరాత్రాలు, 7 రోజులు, పగలు లేదు, రాత్రి లేదు, సంధ్య లేదు, అలా 24 అవర్స్ వర్షం కురుస్తూనే ఉంది. వీళ్ళు మాత్రం దర్జాగా కింద కూర్చుని కృష్ణుడికే చూస్తున్నారు. కృష్ణుడి చేత్తో పైకెత్తే ఉన్నాడు కొండని, వాళ్ళు హాయిగా ఆయన చూస్తున్నారు. శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురా అనుకుంటున్నారు. దాంతో ఒక్కళ్ళకి ఆకలి లేదటండి, అసలు క్షుత్తు త్రుట్టు వ్యథాం సుఖాపేక్షాం హిత్వా తైర్ వ్రజవాసిభి, ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర లేదు, కూర్చుంటే నడుములు పీకడం లేవు, కూర్చుంటే పసిసారు కుర్చీలు ఇటు కదలా ఇటు కదలా, ఏది 2 గంటలకి, మన నడుములు అంత గొప్పవి. కానీ అక్కడ కృష్ణుడిని చూస్తుంటే 7 రోజులు కొండ కథ కూర్చున్నవాడికి నడుము నొప్పి లేదు, కాలు ఇలా వెనుకడం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, ఆవులు ఇంతలు అసలే లేవు. హేవని కొండ చెలవల్లో ఆవులు ఇస్తారే, కొంతమంది పురాణాల్లో కూడా అవి లేవు. ఇవి ఎప్పుడైతే లేవు, మలమూత్ర విసర్జనలు లేవు. స్నానం చేయకపోయినా అందరి దగ్గర సువాసనే, గట్టిగా 2 గంటలు తిరిగితే అటు ఇటు వాడు చెయ్యెత్తాడో చూడలేక వస్తున్న వాసన, ఈ వాసనలు పీల్చలేక. ఇన్ని రకాల వాసనలు ఉంటాయి, ఈ వాసనల వల్లే జన్మలని తెలుస్తుంది మనకి, అవునా? అవేమీ లేవట. బ్రహ్మానందంతో జీవించారట వాళ్ళంతా అక్కడ వాళ్ళంతా. ఎంత విచిత్రం అది! ఆ గొడుగు ఎలా ఉంది? హరిదోర్దండము కామ, శ్రీకృష్ణుడు చెయ్యే గొడుక్కర్ర, గొబ్బ శిఖరంబు, ఆ గొడుగు చుట్టూతో ఉండే ఆ గొబ్బు ఉంటుందే, విచ్చుకుని ఉన్నటువంటి గుడ్డతో కూడిన వస్తువు, అది కొండ శిఖరం. ఆలంబి ముక్తావళుల్ పరగంజారెడి, తోయ బిందువులు కొండ మీద నుంచి కిందకి అలా వర్షపు నీరు కారుతుందిగా, అలా కింద కారుతున్న నీటి బిందువులు ముత్యాల దండలన్నమాట. పూర్వం గొడుగులకి ముత్యాల దండలు వేళ్లాడి తీసేవారు, అలాంటి ముత్యాల దండల్లో ఉన్నాయన్నమాట. గోపాలాంగనాపాంగ హాస ఋతుల్ రత్న చెయ్యంబుగాక, ఈ గొడుగులు చుట్టూతో రత్నములు కూడా, నవరత్నములు కూడా తాపడం చేసేవారు. ఇక్కడ ఆడవాళ్ళు కింద కూర్చుని నవ్వుతున్నారు కదా, ఆ నవ్వుతూ ఉంటే నవ్వులే నవరత్నాలట. గోపాల అంగన అపాంగ హాస రుచుల్, వాళ్ళ నవ్వులు కాంతులు ఉన్నాయే, ఆ నవ్వులు నవరత్నముల కింద కనపడుతున్నాయట. ఈ విధంగా అచల ఛత్రంబు శోభిల్లే, ఆ కొండ అనే ఒక గొడుగు శ్రీకృష్ణుడి చేతిలో తళ్ళ తళ మెరిసిపోయింది. తద్గిరిభిద్వర్మద భంజియై జలధరాక్లిన్న ప్రజారంజియై, కొండలని పిండి చేసిన ఇంద్రుడి అహంకారం అణిచివేసింది ఆ కొండ. మేఘముల చేత ఆవరించబడి కష్టంలో ఉన్నవాళ్ళ కష్టం తొలగి ఇప్పుడు ఆనందం పొందుతున్నారు వాళ్ళు. అలా ఆనందం పొందుతున్న ప్రజలకి బ్రహ్మానందం కలిగిస్తోంది ఆ కొండ. ఈ విధంగా స్వామి వలకేల దాల్చి విపులఛత్రంబుగా బట్టిన అభీలాభ్రచ్యుత దుశ్శిలా సహిత గోపీ గోప గోపంక్తికిన్, కుడి చేతితో వర్షపు దెబ్బ పిడుగుల దెబ్బ తింటున్న వాళ్ళందరినీ రక్షించడానికి కేవలం కుడి చేతితో ఒక గొడుగు కింద దాని అలా పట్టాడు 7 హోరాత్రములు. పైన ఇంద్రుడు కురిపించి కురిపించి వర్షం 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 కురిపించి చివరికి విసిగెత్తిపోయాడు. వీక్ డేస్ కురిపించి వీక్ అయిపోయాడు. ఆయన కోపం పీక్కెళ్ళింది, కానీ వర్షం మాత్రం వీక్ డేస్ కురిసినా ఆయన వీక్ అయ్యాడు తప్ప వీళ్ళు మాత్రం దర్జాగా ఉన్నారు. బుర్రకొక్కున్నాడు ఇంద్రుడు, ఏమి విచిత్రం ఇది, ఈ కృష్ణుడు సామాన్య మానవుడు అనుకుంటున్నాం కానీ చేసే పనులు చూస్తే అసామాన్యంగా ఉంటున్నాయి. నా అంతటి వాడు వర్షం కురిపిస్తే ఆ వర్షం వల్ల ఎవరికి ఏ ప్రమాదం లేకుండా కాపాడాడు, ఏమిటో ఇతడి మహిమ అనుకుని ఇంకా వర్షం కురిపించడం వేస్టు, మేఘాల్లో ఉన్న వర్షం కూడా అయిపోయింది, మొత్తం ఏటీఎంలోంచి డబ్బంతా లాగేసి అకౌంట్ నిల్లు అయిపోయినట్టు అయిపోయింది, వీటిల్లో కూడా నీరు అని మేఘములను తోలుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. వెర్రిమొహం వేసుకుని వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అలా వెళ్ళగానే క్రమంగా వర్షం తగ్గింది, జలధార తగ్గింది. అప్పుడు కృష్ణుడు, ఇక వర్షం ఆగింది, నేల కూడా క్రమక్రమంగా బురద తగ్గుతోంది, వరద తగ్గింది, మీరు కొండడుగు నుంచి బయటకు వచ్చేస్తే నేను కొండను కిందకు వదిలిపెట్టేస్తాను. అందరూ బయటకు వచ్చేయండి అన్నట. అందరూ బయటకు వచ్చాక ఆఖరివాడు కూడా వచ్చాక టక్కర కొండలు వదిలేశాడు. మళ్ళీ యథాప్రకారంగా కొండ భూమి మీద ఇరుక్కుపోయింది. అసలు ఒకప్పుడు అక్కడ కొండ పైకెత్తాడు పీకాడు అన్నట్లేదట, పూర్తిగా పూర్వం ఎలా ఉందో అలా ఉంది. తర్వాత కృష్ణుడు, ఈ వర్షానికి మూలకారకుడిని నేనే కాబట్టి మీ కొంపలన్నీ పోయాయి, గవర్నమెంట్ వాళ్ళు సంతిళ్ళు ఇస్తామని చెప్పిన ప్రకటనలను వంటి ప్రకటన కాదు నాది, నేను నిజంగా మీ ఇల్లు మీకు ఇస్తున్నాను అన్నాడో లేదో, ఎవరిళ్ళు వాళ్ళు టకటకటకటక పైకి లేచిపోయాయి మాయాబజార్. అమ్ అహా ఇమ్ ఇహి ఉమ్ముహు అనలేదు, కానీ ఎక్కడిళ్ళు ఎక్కడలా టకటకటకటక పైకి ఇళ్ళు వచ్చి పడిపోయాయి. గోశాలలు, పూర్వం ఉన్నటువంటి ఈ గడ్డిమేట్లు, ఆహార పదార్థాలు, వస్తువులు అన్నీ యథాతథంగా పూర్వం కంటే ఇంకా గొప్పగా మంచిగా ఎక్కువగా వచ్చే తప్ప పోయిన వేళ్ళేవట. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి ఎంత చిత్రం ఇది, కూలిపోయిన కొంపలు వచ్చాయి, వస్తువులు వచ్చాయి, మనం అందరం 7 రోజులు ఇక్కడ సుఖంగా ఉన్నాం, అసలు 7 రోజులే బాగుందని అడిగితే ఏమంటాక్కర్లేదు పెంటాక్కర్లేదు, హాయిగా ఆయనకేసి చూస్తూ తంటా లేకుండా ఉన్నాం, మన జీవితమే పంట పండింది అని పొగుడుకుంటూ బయటకు వచ్చి, నంద నువ్వెంత అదృష్టవంతుడివి, ఇటువంటి కుమారుని కన్నావు? మాకు ఉన్నారు పిల్లలు, చీవిడి మొక్కను దావుడు మొక్కను. ఈ కుర్రవాడు కళ్ళు తెరవని పసిపాపగా ఉన్నప్పుడే పూతనని చంపాడు. బోర్లా పడిన కొద్ది రోజులకే బండిని తన్నాడు. పసిబాలుడిగా పాకుతూ పాకుతూ చెట్లని పడగొట్టాడు. తృణావర్తుణ్ణి చంపాడు. వత్సాసురుణ్ణి, బకాసురుణ్ణి, అఘాసురుణ్ణి చంపాడు. ధేనుకాసురుణ్ణి బలరాముడి చేత చంపించాడు. ప్రలంబుణ్ణి బలరాముడి చేత చంపించాడు. కాళీయుణ్ణి మర్దించాడు. బ్రహ్మగారిని ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. ఒకటి కాదు ఈయన లీలలు. ఓ నందగోపవల్లభ, నీ నందనుడాచరించు నేర్పరితనముల్ మానవులకు శక్యంబులే, మానవ మాత్రుండే నీ కుమారుడు తండ్రి. నంద, నీ కుమారుడు చేసే ఈ గొప్ప గొప్ప పనులు భూలోకంలో ఎవరైనా చేయగలరా? ఎంత గొప్ప పనులు, ఆశ్చర్యంగా ఉన్నాయి. అగ్ని మొత్తం తాగి దావాగ్నిని బతికిస్తాడు, కొండెత్తుతాడు, నీళ్లల్లో దూకుతాడు, ఆకాశంలో ఎగురుతాడు, చచ్చిన వాడిని బతికిస్తాడు. అబ్బాయి, ఇన్ని గొప్ప పనులు మానవ మాత్రుడు చెయ్యలేడు. అసలు మానవ మాత్రుడు కాడు నీ కుమారుడు. యహ సప్తహాయనో బాలః కరేణైకేన లీలయ కథం బిభ్రత్ గిరివరం పుష్కరం గజరాడివ. ఇతడి వయస్సు సప్తహాయన, 7 ఏళ్ళు. ప్రస్తుతం నీ కొడుకు 7 ఏళ్లవాడు. బాలుడు చిన్న పిల్లవాడైన, 7 ఏళ్ళవాడు అంటే కుర్రాడే కదా. కరేణ ఏకేన, ఒక్క చేతితో లీలయ, లీలగా తేలికగా ఇంత కొండ ఎత్తాడు. ఆ కొండ కూడా ఎంత తేలిక ఎత్తట? మదించిన ఏనుగు, గొప్ప ఏనుగు పుష్కరం తామర పువ్వు ఎత్తినంత తేలిక. తామర పువ్వు ఏనుక్కోలెక్క, ఏనుగు ఎంత పెద్దది. అటువంటి ఏనుగు ఒక్క తామర పువ్వుని ఎత్తమంటే కాడ పట్టుకుని టక్కున ఎత్తదు. అలా ఒక తామర పువ్వుని బలిసినటువంటి బలిష్టమైన ఏనుగెత్తినట్టుగా, మదపుటి ఏనుగెత్తినట్టుగా ఇంత పెద్ద కొండని అవలీలగా నీ కుమారుడు 7 ఏళ్ల పిల్లవాడు ఎత్తేశాడు. ఓరి నాయనో, ఇతడెవడో మహానుభావుడు అయ్యి ఉంటాడు అనగా నందుడు అన్నాడు, ఈ అనుమానం నాకు ఉంది కానీ అనుమానించవలసిన అవసరం లేదు. ఇతడు చిన్నప్పుడు మా ఇంట్లో ఉండగా అక్కడికి గర్గాచార్యుడు కులపురోహితుడు వచ్చాడు. కులపురోహితుడు గర్గుడు వచ్చి ఇతడు విష్ణుస్వరూపుడని, ప్రతి యుగంలో అవతరిస్తాడని, అనేక లీలలు చేస్తాడని, ఇతని వల్ల మేము తరిస్తామని చెప్పాడు. బహుశా విష్ణుదేవుని యొక్క అంశతో పుట్టుంటాడు. ఇప్పటికి ఇంకా అంశం అనుకుంటున్నాడు ఆయన, పూర్తిగా భగవంతుడు అనుకోవట్లేదు. అదే మాయ. ఇంత వింటామో మనం, అన్నీ విన్నాక మళ్ళీ దులుపుకుని లేచామంటే అన్నీ వదిలేసినట్టే. ఇక్కడికి ఇది మర్చిపోయి వెళ్ళిపోతాం ఎవరిదారిన వాళ్ళు. మాయ చాలా చిత్రమైనదండి. అందుకని ఇతడు విష్ణుస్వరూపుడేమో అనుకుంటాడు కానీ పూర్తిగా అర్థం కాదు. తర్వాత అందరూ ఎవరిళ్లలో వాళ్ళు మకాం పెట్టారు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఒక రోజున ఇంద్రుడికి పశ్చాత్తాపం భయంతో నిద్రపట్టక ఆయన కూడా సరిగ్గా నిద్రపోలేకపోయాడు. స్వర్గంలో వాళ్ళు కూడా మనంత కాకపోయినా వాళ్ళ నిద్ర వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఆహారం వాళ్ళకు ఉంటుంది. అందుకని ఆయన భయపడి నారదుణ్ణి, కామధేనువుని, తన తల్లి అదితిని అందరినీ వెంట పెట్టుకు అక్కడికి వచ్చాడు. మన వాళ్ళకు కొంత అనుమానం, అదితియే దేవకిగా పుట్టినప్పుడు అదితి ఎలా ఉంటుందని. అదితి డైరెక్ట్గా పుట్టదు, అదితిలో ఉన్న ఆత్మ కొంత భాగం బయటకు వచ్చి అది దేవకిగా వస్తుంది. అందుకే ఇక్కడ దేవకికి కలిగే కష్టం అదితికి తెలుస్తూ ఉంటుందన్నమాట. భగవంతుడిలో ఉన్న కొంత శక్తిని అంశ అంటారు, అది బయటకు వస్తుంది, అది అవతరిస్తుంది. అలాగే ఇక్కడ కూడా అదితి అదితిగా ఉండగానే అదితిలో ఉన్న ఆత్మ విడబడి కొంత బయటకు వచ్చి దేవకిగా పుట్టిందన్నమాట. అందుకే అదితి కూడా వచ్చింది అక్కడికి. వారంతా వచ్చే సమయానికి బృందావనంలో కృష్ణుడు కాలి మీద కాలి వేసి కూర్చుని మురళి ఊదుతున్నాడు. పక్కన ఆవులు అటు ఇటు మేస్తూ పరిగెడుతూ ఆడుకుంటున్నాయి. పిల్లలంతా అక్కడే ఉన్నారు. అటువంటి గోపాల బాలుని చూడగానే పశ్చాత్తాపంతో ఇంద్రుడు వణికిపోయాడు. ఆనందము కలిగింది, దుఃఖము కలిగింది. నన్ను కన్న తండ్రిని శ్రీకృష్ణ పరమాత్మని సామాన్య గోపాలుడు అనుకుని పరీక్షించాను నేను. ఒకప్పుడు నేను, బ్రహ్మ, దేవతలు, భూమి అందరం కలిసి వైకుంఠానికి వెళ్ళాం. భూలోకంలో పుట్టి పాపాత్ముల్ని శిక్షించి రక్షించమని ప్రార్థిస్తే ఆ పరమాత్ముడు మా కోసం భూమి మీద పుట్టాడు. ఆ విషయం అప్పుడే ఎలా మర్చిపోయాను నేను. ఆయన నా అహంకారం అణిగించడానికి యజ్ఞం అయిపోయాడని గ్రహించలేక దురదృష్టవశాత్తు గర్వించి ఆయన్ని శిక్షించాలనుకున్నాను. ఆయన గృహాలు పాడు చేశాను, ఊరు పాడు చేశాను, ఇప్పుడు ఏమవుతుందో అనుకుని నోరెత్తి ప్రణామం చేస్తూ స్తుతిస్తూ కాళ్ళ మీద పడిపోయాడండి. అమాంతంగా కిరీటముతో సహితముగా కృష్ణుడి పాదములకు నమస్కరించాడు. కిరీటం తీసి దండం పెట్టలేదు, కృష్ణుడి పాదాల మీద కిరీటము కూడా పెట్టి తల వంచి నమస్కరించాడు. విశుద్ధ సత్వం తవ ధామ శాంతం తపోమయం ధ్వస్తరజస్తమస్కం మాయామయోయం గుణసం ప్రవాహ న విద్యతే తే గ్రహణానుబంధ. కృష్ణ పరమాత్మ, నీవు శుద్ధ సత్వస్వరూపుడివి, సాత్విక గుణం కలిగిన వాడివి. ఇప్పుడు నీ రూపం శాంతమయం, సత్వగుణస్వరూపం, జ్ఞానస్వరూపం ఇది, త్రిగుణములు లేని స్వరూపం ఇది. ఇందులో సత్వరజస్తమో గుణాలు ఉండవు. అజ్ఞానులకి ఇది గోపాలబాలుడి రూపం, విజ్ఞానులకి సర్వలోకాన్ని పరిపాలించే వాసుదేవ రూపం. సంసారానికి అతీతుడివి, ఈశ్వరుడివి. నీ దగ్గర అజ్ఞానం ఎక్కడ ఉంటుంది, మాలో ఉంటుంది. కానీ నేను ఒక్క లోకాన్ని పరిపాలిస్తూ ఇంద్రలోకాన్ని పరిపాలిస్తూ నేనే ఇంద్రుణ్ణి అనే అహంకారంతో విర్రవీగాను. అలాంటి వాళ్ళకి కండకావరం తొలగడానికి నీబోటి వాళ్ళు శిక్షించాలి. అప్పుడు మా అహంకారం తొలగిపోతుంది, అజ్ఞానం తొలగిపోతుంది. ప్రభు, ఎందుకో తెలియదు, పదవిలో కూర్చున్నాక భ్రష్టత్వం పొందుతుంది బుద్ధి. అది మానవులకే అనుకున్నాను, చివరికి అప్పుడప్పుడు దేవతలకు కూడా వస్తుంది. నువ్వు బాగా శిక్షించావు, ఇప్పుడు రక్షించు. పుండరీకాక్ష, అధోక్షజ, ఇక కండకావరం విడిచిపెడతాను అని పరిపరివిలా విధాలుగా బతిమాలితే నాకు తెలిసిన ఆయన, నీవు నిజానికి సాధువువే, ఐశ్వర్య గర్వం వల్ల పదవి ఉంది అనే గర్వంతో ఇలా తయారయ్యావు. అది తొలగడానికే, నిన్ను దారికి తేవడానికే శాస్త్రబద్ధమైన ఇంద్రయాగం నేను ఆపాను. అంతేగాని యాగం మీద కోపం కదా నాకు, నీ మీద జాలి. నిన్ను శిక్షించడానికి రక్షించడానికి ఆ పనిచేశాను, ఇక మీదట నన్ను స్మరించు. ఈ మీదట ఏం చేస్తావు, నా అనుగ్రహం పొందు, నా యాజ్ఞ చేయుచుండు, నేను చెప్పిన మాట వింటూ ఉండు, నీ అధికారంబునందు నిలువుము, సురేంద్ర శ్రీయుతుడవై మదింపకు శ్రేయంబులు కలుగు నీకు శతకరిగమన అన్నాడు. నా ఆజ్ఞని పరిపాలించు, నీ అధికారంలో ఉండు, ఇంద్ర పదవి ఉన్నదనే అహంకారం విడిచిపెట్టు, అప్పుడు నీకు శ్రేయస్సులు కలుగుతాయి. తెల్ల ఏనుగు ఎక్కి తిరిగేవాడా, శతకరి తెల్ల ఏనుగు దాని మీద ఎక్కి తిరిగేవాడా. ఆయన ఐరావతం తెల్లగా ఉంటుంది కదా, అంచేత తెల్ల ఏనుగు వాహనంగా కలిగిన వాడా, నీ బుద్ధి కూడా తెల్లగా ఉంచుకో అనగా అప్పుడు కామధేను వచ్చింది. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవత లోకనాథేన సనాథ వయమచ్యుత త్వన్న పరమకందైవం త్వం న ఇంద్రో జగత్పతే భవాయ భవ గోవిప్రదేవానాం యేచ సాధవః ఇంద్రం నస్త్వాభిషేక్ష్యామో బ్రహ్మణానోదితా వయం అవతీర్ణోసి విశ్వాత్మన్ భూమేః భారాపనుత్తయే. ఇవి మూడు శ్లోకాలు. ఇవి కూడా మనుష్యుల్లో ఉన్న అజ్ఞానం అహంకారం తొలగించే శ్లోకాలు కాబట్టి మూడు శ్లోకాలు యథాతథంగా చదివేశాను మీకోసం. కృష్ణ కృష్ణ పరమాత్మ జగన్నాథ, నువ్వు పరమదైవానివి, నువ్వే మా అందరికీ అసలు ప్రభువు ఇంద్రుడివి. ఈ ఇంద్రుడు ఇంద్రుడు కాదు, అసలు ఇంద్రుడు నీవే. ఇంద్రుడు అంటే అధిపతి అని అర్థం. ఈ భూభారం తొలగడానికి నీకోసం మేమంతా ప్రార్థిస్తే తొలగించడానికి నీవు అవతరించావు. ఇప్పుడు మేము నిన్ను ఆవుపాలతో అభిషేకిస్తాం అనగా అభిషేకించమన్నాడు ఆయన. ఆకాశంలో నిలబడి సురభి కామధేనువు రెండు కాళ్ళు అటు రెండు కాళ్ళు ఇటు, ఉత్తరం కేసేమో తల పెట్టింది, దక్షిణం కేసి కాళ్ళు పెట్టింది, పొదుగు ఆయన శిరస్సు మీద పెట్టింది. ఆ శిరస్సు మీద పితకకుండానే దివ్యమైన తన పాలధారలు కురిపించింది, క్షీరధారలు కురిపించింది. ఆ క్షీరధారలు అలా ఆయన మీద పడి అభిషేకమై ఆ నీళ్లు యమునలో కలిసిపోతే యమునా నది మొత్తం తల్లని పాలైపోయాయట. అందుకే యమునా నది అంత గొప్ప నది అన్నారు. కామధేనువు పాలు అందులో కలిసాయి కాబట్టి యమునా జలం అమృతం అన్నారు. అలా అభిషేకించాక మళ్ళీ ఇంద్రుడు వచ్చి పట్టుబట్టలతో తుడిచాడు. ఈసారి సురద్వీపం వచ్చింది, అంటే ఐరావతం వచ్చింది, తొండంతో గంగాజలం తెచ్చింది. ఎప్పుడు పాలతో పెరుగుతో వీటితో అభిషేకించాక మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకించాలి, మంచినీళ్లతో అభిషేకించాలి. అందుకని ఈ పట్టు ఏం చేసిందనమాట, సురద్వీపం అంటే ఐరావతం దేవయేనుగు దేవలోకపు ఏనుగు తొండంతో ఆకాశ గంగాజలం తెచ్చి ఆ జలం మళ్ళీ స్వామివారి మీద పోసింది. ముందేమో పాలతో అభిషేకం అయ్యింది, ఇప్పుడేమో గంగాజలాభిషేకం అయ్యిందనమాట. అదే తెలుగులో సురభిక్షీరములన్ సురద్వీప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్. ఆవు పాలతోటి, కామధేనువు పాలతోటి, ఐరావతం తన తొండంతో తెచ్చిన గంగాజలాలతోటి అభిషిక్తుం చేసి సంపార పల్కెను గోవిందుండంతు రణక్రంత విపక్షు స్తోయజ దళాక్షున్. అప్పుడు అలా అభిషేకం చేశాక అప్పుడు మళ్ళీ ఇంద్రుడు ఏమన్నాడు, గోవింద అనే బిరుదిస్తున్నాను అన్నాడు ఆయనకి. ఎంత విచిత్రం అంటే ఒక బిరుదు ఒకసారి ఇచ్చాక రెండోసారి ఎవరిని ఇస్తారా? ఎప్పుడో నాకు లక్ష్మణ యతీంద్రులు అభినవ సుఖాన్ని బిరుదు ఇచ్చారు. లక్ష్మణ యతీంద్రులు 1990 అంటే 32 ఏళ్ల క్రితం. ఇప్పుడు మళ్ళీ ఆ బిరుదు ఎవడిస్తాడు, కొత్త బిరుదు ఇస్తాడు. కానీ ఒకే బిరుదు మళ్ళీ ఎవరు ఇవ్వరు. కానీ చిత్రం ఏంటంటే ఇక్కడ వరాహావతారంలో బ్రహ్మాది దేవతలు గోవింద అన్నారు. గో అంటే భూమి. అప్పుడు భూమిని వరాహ రూపంలో పైకెత్తాడు గనక. మళ్ళీ రామావతారంలో గోవింద అన్నారు. నరసింహావతారంలో అదే బిరుదు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కృష్ణావతారంలో సేమ్ బిరుదు, అదే బిరుదు మార్చకుండా ఇంద్రుడు ఇస్తున్నాడు. గాహ అంటే పశువులు, గోధనం అన్నమాట. విందతి అంటే బాగా పెంచుతాడు, గోవులకి ఆనందం కలిగిస్తాడు, గోధనం పెంచుతాడు, గోవులను పోషిస్తాడు, అందుకని గోవింద. రెండోది గాం అంటే స్వర్గమును, ఇంద్ర పదవిని తానే పొంది ఇంద్రుడికి ఇస్తున్నాడు. ఇంద్ర పదవిని ఇస్తున్నాడు కాబట్టి గోవింద. గో అంటే కిరణములు, ఈ సూర్యకిరణముల రూపంలో ప్రజలకు ఆనందం కలిగిస్తూ కాలచక్రం నడుపుతున్నాడు కాబట్టి గోవింద. గో అంటే ఇంద్రియములు, మన ఇంద్రియములకు ఆనందం పరమాత్ముడు మాత్రమే కలిగించగలడు. కాబట్టి శరీరములో ఉన్న సర్వేంద్రియాలకి బ్రహ్మానందం కలిగించి వాటిని జయించే శక్తిని ప్రసాదిస్తాడు కాబట్టి గోవింద అన్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఏమన్నాడు అనమాట, మళ్ళీ గోవింద అభ్యషించత దారిశార్హం గోవింద ఇతి చాభ్యధాత్. ఆయన్ని అభిషేకించి మళ్ళీ నీ పాత బిరుదే నీకు ఇస్తున్నాను, గోవిందుడు అంటున్నాను అన్నాడు ఆయన. అందుకని ఇన్నిసార్లు ఆయనకి గోవింద బిరుదు వచ్చింది కాబట్టి మనం ఎప్పుడు గోవింద 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 అనాలన్నమాట. చూసారా, ఇప్పుడు మళ్ళీ కృష్ణావతారంలో కూడా గోవింద అనే బిరుదు వచ్చింది. ఎన్ని గొప్ప పనులు చేస్తే ఆ బిరుదు వచ్చిందో ఆలోచించండి. ఆయనకి భూమిని ఎత్తాడు వరాహావతారంలో, అంత గొప్ప పని చేసి గోవిందుడయ్యాడు. నరసింహావతారం ఎత్తినప్పుడు మళ్ళీ గోవింద అన్నారు దేవతలు, ఎందుకంటే హిరణ్యకశిపుని సంహరించి ఇంద్రియాలకు ఆనందం ఇవ్వడం వల్ల. రామావతారంలో దుష్టుల్ని సంహరించి పశువులని ఇంద్రుణ్ణి రక్షించాడు, అప్పుడు కూడా ఇంద్రుణ్ణి రక్షించాడు కాబట్టి మళ్ళీ గోవింద అన్నారు. ఇప్పుడు మళ్ళీ కృష్ణావతారంలో ఇంద్రుణ్ణి శిక్షించి ఆవుల్ని రక్షించాడు, ఇంద్ర పదవిని తిరిగి ఆయనకి ఇచ్చాడు, మళ్ళీ గోవింద అన్నారు. గోవుల్ని గోపాలకుల్ని రక్షించాడుగా మరి అవతారంలో, అన్ని గోవుల్ని, ఆ గోవుల్ని కాసే గోపాలకుల్ని అందరినీ రక్షించాడు. కేవలం రక్షించడమే కాదు, ఇంద్రుణ్ణి ఏమాత్రము బాధ పెట్టకుండా మళ్ళీ ఆయన ఇంద్ర పదవి ఆయనకే ఇచ్చాడు. అందుకని నిన్ను గోవింద అంటున్నాను అనగానే అందరూ గోవింద గోవింద అని మారు మోగేలు అరిచారండి. అని ఈ విధంగా గోవిందుణ్ణి వాళ్ళంతా సేవించి ఆయన అనుమతి పుచ్చుకుని వెళ్ళిపోయారు. ఇది పరమ పవిత్రమైన కథ, గోవిందునికి గోవింద బిరుదు తెచ్చిపెట్టిన కథ, గోపాలకుల్ని జీవుల్ని రక్షించిన శ్రీకృష్ణుని లీల. ఇది శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళు పిడుగుల వల్ల, వరదల వల్ల, నదులలో స్నానం చేస్తున్నప్పుడు ప్రవాహాల వల్ల, సముద్రాల్లో మునిగినప్పుడు సముద్ర జలాల వల్ల, ఇలా వేటి వల్ల అకాల మరణం చెందరు, సుఖంగా జీవిస్తారు, బ్రహ్మానందం పొందుతారు. మరిన్ని విశేషాలతో రేపటి రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా
న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.